अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आध्यात्मिक विद्य ముఖ్యంగా మూడు లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మూడు శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు శక్తుల యొక్క ఉద్గమ కేంద్రము ఒకటే, అది సూర్యనారాయణ మూర్తి. ఈ సూర్యనారాయణ మూర్తి యొక్క ఉపాసన రాబోయేటటువంటి కాలములో మొత్తము మానవ జాతికి ఏకైక ఆధ్యాత్మికత సాధనా విధానముగా మారబోతున్నది. సూర్యోపాసన ఆధ్యాత్మిక విద్యకు కేంద్రం అవబోతున్నది. ఈ కేంద్రము కాబోతున్నటువంటి సూర్య విద్య అనేక మంది మహనీయుల ద్వారా ఇదివరకు కూడా చెప్పబడినది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం, ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. కానీ ఈ సూర్య విద్య సకాలేన మహత యోగో నిష్ట పరంతప కాలగర్భంలో ఈ సూర్య విద్యను మనం పూర్తిగా మర్చిపోయాం. రామాయణంలో తెలుపబడినటువంటి షట్చక్ర జాగరణగా, ఆదిత్య హృదయముగా, గాయత్రీ మంత్రాక్షరాల సంపుటీకరణ చెందినటువంటి విద్యగా రామాయణాన్ని గుర్తించాలి. సూర్యుడి యొక్క ఏడు కిరణాల విజ్ఞానంగా గుర్తించాలి. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఏడు కిరణాలు, ప్రకృతిలో ఉన్నటువంటి ఏడు గ్రహాలు, ఇంకా ఏడు 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 అనేటటువంటి పదజాలము మనకి ఎక్కడెక్కడ తగులుతుందో సప్త ఋషులు సంగీతంలోని సప్త స్వరాలు, ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క ఏడు కిరణాల యొక్క మూర్తీభవించిన రూపమే. సూర్యుడి యొక్క మూర్తీభవించిన రూపాన్నే గో అనే శబ్దంతో వేదాలలో చెప్పబడ్డాయి. అంటే గో అనేటటువంటిది ఒక యానిమల్, ఒక జంతు స్వరూపము కూడా అదే విధముగా గో అనేటటువంటిది సూర్యుడి యొక్క కిరణాలు కూడా, అదే విధంగా గో అనేటటువంటిది వాక్ శక్తి కూడా. సప్త చక్రాలలో మూలాధారము నుంచి విశుద్ధి వరకు చేసేటటువంటి శబ్ద శక్తి యొక్క స్వరూపమే వాక్శక్తి. అంటే వాక్శక్తి ఎలా వస్తుంది అంటే నువ్వు ఏడు చక్రాలను ఉపయోగించుకోగలిగితే. అది రామాయణంలో చెప్పబడింది. ఈ ఏడు చక్రాలను ఐదు కోశాలలో ఎలా ఉపయోగించుకో ఉంటావు? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో ఎలా ఉపయోగించుకుంటాము అనేటటువంటిది పంచప్రాణాల యొక్క ఆధారముగా, ద్రౌపది యొక్క పంచ భర్తలుగా, ఈ పంచ పాండవులు ప్లస్ ద్రౌపది దీని సాధన స్వరూపముగా, పంచకోశ సాధనగా, పంచప్రాణాల యొక్క సాధనగా, ప్లస్ ఈ పంచప్రాణాలు కలిసి ఏర్పడేటటువంటి ఏకైక ప్రాణ సాధనగా మహాభారతంలో చెప్పబడి ఉన్నది. ఇంకేత ఏడు చక్రాలు ప్లస్ ఐదు శరీరాలు విద్య భాగవతం. ఏడు ప్లస్ ఐదు 12. అంచేత భాగవతాన్ని కాలజ్ఞానం అని కూడా చెప్పవచ్చు. అంచేత భాగవతం యొక్క కాలజ్ఞానాన్ని సాధకుడికి తెలుస్తుంది. అందువల్లే మన ఋషులందరికీ కూడా భూత భవిష్య వర్తమానాల జ్ఞానము ఉన్నది అనేటటువంటిది మన భారతీయుల విశ్వాసం. ఇప్పటికీ కూడా మనము ఏదైనా ఒక యోగ సాధకుడి దగ్గరికి వెళ్తే మొట్టమొదట మనం వాళ్ళని అడిగేది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, మా అమ్మాయికి పెళ్లి అవుతుందా అవదా, నా రోగం తగ్గుతుందా తగ్గదా, అంటే భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో యోగులకి అర్థమవుతుంది అనేటటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయం మన భారతీయులలో, యోగ సాధకులలో ఉన్నది. ఈ కాలజ్ఞానమే రూపుదాల్చినటువంటి భాగవతము. ఈ భాగవతంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాలు కాలములో ఉన్నటువంటి షట్చక్రాలకి మనం ఉపయోగిస్తే భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు వస్తుంది. ఆ పదాన్ని యొక్క కూర్పు అర్థం చేసుకోండి. కాలము 12 నెలలు లేక 12 స్కందములుగా, స్కందములు అంటే బ్రాంచెస్, కాలము 12 శాఖలుగా, 12 నెలలుగా, ఇంగ్లీషు నెలలు కావచ్చు అవి, లేకపోతే తెలుగు నెలలు కావచ్చు, కాలాన్ని మనం 12 భాగాలుగా తీసుకుంటాం. 12 భాగాలుగా తీసుకున్నటువంటి కాలము భూత భవిష్య వర్తమాన కాలాలు అనేటటువంటి త్రిపుటీగా ఉంటే దాన్ని గాయత్రి అంటాం. మూడు అనేది ఎక్కడ వచ్చినా కూడా గాయత్రి స్వరూపమే, సత్వ రజస్తంభములు కావచ్చు, లేకపోతే భూత భవిష్య వర్తమానాలు కావచ్చు. ఎక్కడెక్కడ మూడు అనేటటువంటి పద విభజన, శాస్త్ర విభజన జరుగుతుందో అక్కడక్కడ గాయత్రి ఉంటుంది. గత 12 స్కందములు గల కాలము త్రిపద గాయత్రిగా కింద ఉన్నటువంటి 6 చక్రాలలో ఆవిర్భవిస్తుంది. మూలాధారములు నాయకులు, పొలిటీషియన్స్, వీళ్ళు వాళ్ళకి తెలిసిన విధానంలో కాలాన్ని మలుచుకుంటారు. రెండో వాళ్ళు బిజినెస్ పీపుల్, ధనవంతులు, వాళ్ళకి తెలిసిన విధానంగా వాళ్ళు వాళ్ళ కాలాన్ని ఉపయోగించుకుంటారు. మూడవది శాస్త్రజ్ఞులు, మణిపూరక చక్రజ్ఞ, వేత్తలు, వీళ్ళు సైంటిస్టులు, ప్రకృతిలోని రహస్యాలను ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు, ఇదివరకు ప్రకృతిలో ఉన్న పదార్థ రహస్యము, ప్రస్తుతము పదార్థము యొక్క రహస్యము తెలుసుకొని, భవిష్యత్తులో ఆ పదార్థాల యొక్క లక్షణాలు తెలుసుకుని వాళ్ళకి కావలసినటువంటి రూపాన్ని ఇస్తారు. అయితే ఈ విధంగా నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా కింద ఉన్నటువంటి 6 చక్రాలలో ఇది వరకు ఉన్నటువంటి పాస్ట్ అర్థం చేసుకుని, నేడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆ రూపాన్ని అవగాహన చేసుకుని భవిష్యత్తులో దానికి ఒక నూతన రూపకల్పన చేస్తారు. అంచేత ఈ 12 స్కందములు కాలానివి ప్రకృతిలోని మూడు విభజనలు ఇవి రెండు కలిసి షట్చక్రాలలో ఉన్నటువంటి ఆరు చక్రాలలో ఎప్పుడైతే అది పనిచేయటం మొదలెడుతుందో 3x6 18 అధ్యాయాల భగవద్గీతగా రూపుదాలుస్తుంది. ఈ విధమైనటువంటి అవగాహనతో చేసేటటువంటి ఒక ప్రయోగము రానున్న రోజులలో మనము చాలా మందితో చాలా చోట్ల చేయబోతున్నాం. ఈ ప్రయోగాన్నే భాగవత గీత పారాయణ పూర్ణాహుతిగా ఓడరేవులో మనం జరుపుకోబోతున్నాం. 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు, ఏప్రిల్ 22 నుంచి మే 1వ తారీఖు వరకు దీనిని దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రగా కూడా చెప్తున్నాం మనం. ఇంతవరకు దేవత్వము అనేటటువంటి దాన్ని మనం పొందటానికి చాలా విశేష సాధన చేయవలసి ఉంటుందని, ఆ సాధన చేసినటువంటి వ్యక్తి ముక్తుడైపోతాడని, వాడు మళ్లీ తిరిగి ఈ జనన మరణ చక్రములలో ఇరుక్కోవలసిన అవసరం ఉండదని, వాడు నిరంతరము ఆనందదాయకమైనటువంటి ఒక స్థితిలో ఉంటాడని అనుకుంటూ ఉండేవాళ్లను. కానీ నేడు ఆధ్యాత్మికతలో కూడా ఆలోచన విధానము మారింది. ఎక్కడో ఉన్నటువంటి స్వర్గం గురించి ప్రయత్నించకుండా ఈ భూమినే స్వర్గముగా మార్చేటటువంటి ప్రక్రియ మొదలైనది. ఆ ప్రక్రియలోనే అతి ముఖ్యమైనటువంటి భాగం ఏంటి అంటే గాయత్రి మంత్రాన్ని సర్వజనీనము చేయుట. ఈ సర్వజనీనము చేసేటటువంటి గాయత్రి సాధన మనలోని షట్చక్రములను 3 పాదములుగా అవగాహన చేసుకునేటటువంటి 3x6 18 అధ్యాయాల భగవద్గీత సాధన, కాలచక్రానికి సంబంధించినటువంటి భాగవత సాధన, ఈ మూడింటిని కలిపి పూజ్య గురుదేవులు ఓ విశేషమైనటువంటి కుండలిని జాగరణ ప్రక్రియ మానవ జాతికి అందించేశారు. ఈ కుండలిని జాగరణ ప్రక్రియలో చేసేటటువంటి అనేక సాధనలలో మొట్టమొదటిది ఏమిటంటే గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని పైనుంచి కిందకి శక్తి అవతరణ సాధన. దీనినే గాయత్రి ద్వారా కుండలిని శక్తి సాధన అని గురుదేవులు చెప్పారు. గాయత్రి మహావిజ్ఞాన్ మొదటి భాగంలో దీని గురించి చెప్పబడి ఉన్నది. ఈ సాధనలో నెలకి ఒక చక్రం మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తూ షట్చక్రాల యొక్క స్వరూపము, ఆ చక్రాలలో నాడీ ప్రవాహములో కుండలిని శక్తి ఎలా ప్రవహిస్తుందో తెలుసుకుంటారు. ఇది 6 నెలల పాటు చేసేటటువంటి సాధన. ఈ సాధన రేపు జరగబోయేటటువంటి తరగతులలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. 2వ సాధన ఏంటి అంటే ప్రాణోత్థాన సాధన. మూలాధారము నుంచి సహస్రారం వరకు పంపించేటటువంటి సాధన. మొదట మనం చెప్పుకున్నది గాయత్రి మంత్రాన్ని ఉపయోగించి దివ్య శక్తి అవతరణ సాధన. 2వది గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మ శక్తిని ఉపయోగించుకుని మన మూలాధారంలో నిద్రాణమై ఉన్నటువంటి ప్రాణశక్తిని నిద్రలేపి దానిని సహస్రారం వరకు పంపించుట. దీన్ని ప్రాణోత్థానము అంటాం. ఇది కాకుండా ఇంకొక విశేషమైనటువంటి సాధనకు కావలసినటువంటి హిరణ్య గర్భ కిరణాలు గత 25 సంవత్సరాలుగా హిమాలయాల నుంచి పొద్దున్న 1-2 గంటల సేపు, సాయంత్రం 1-2 గంటల సేపు ఆ శక్తి ప్రవాహాలు ముఖ్యంగా భారతదేశాన్ని మనసులో ఉంచుకుని పంపించబడుతున్నాయి. దానిని కుండలిని జాగరణ ప్రయోగము అంటారు. ఈ కుండలిని జాగరణ ప్రయోగానికి కూడా 3 రకాలైనటువంటి విధి విధానాలు మనం ఉపయోగించుకుంటాం. మొట్టమొదటిది ధ్యానయోగము, 2వది నాదయోగము లేక లయయోగము, 3వది ప్రాణయోగము. ఈ మూడు రకాలైనటువంటి యోగాలు మనం ఉపయోగించుకుంటాం కుండలిని జాగరణ ప్రక్రియలో. దీనికి కూడా విశేషమైనటువంటి సాధనా తరగతులు మనము ఓడరేవులో నేర్చుకోబోతున్నాం. 22వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు జరగబోయేటటువంటి ఈ క్లాసుల యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోండి. ఇంతే కాక ఇంకొక విచిత్రమైనటువంటి ప్రయోగము, దశమావతార ప్రయోగము. ఈ దశమ అవతారము అనేటటువంటిది మానవ శరీరధారి కాడు అన్నది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాలి. రకరకాల మానసిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారి వారి శ్రద్ధ విశ్వాసాన్ని బట్టి ఎవరినైనా కలిసి అవతారంగా భావించుకుని ఉపాసనలు సాధనలు చేయవచ్చు. కానీ మన అవతార ప్రక్రియలో దశమ అవతారము అనేటటువంటిది ఒక మానవ శరీరంలో అవతరించదు అని చెప్తారు. ఎందువల్ల? రాముని యొక్క అవతారము హృదయంలో జరుగుతుంది. హృదయస్థానము, అనాహత చక్రస్థానము అనేటటువంటిది రాముడి యొక్క అవతరణకి ఆధారము. వామనావతారము నుంచి పరశురామ, శ్రీరామ, బలరామ ఈ నాలుగు అవతారాలకి బీటుగా మన దక్షిణ భాగములో, అంటే ఇక్కడ భౌతిక హృదయం ఎక్కడున్నదో కరెక్ట్ గా అటువంటి ఏరియానే కుడి లంగ్స్ లో కనుక మీరు ఊహించుకుంటే అక్కడ ఉన్నటువంటి నాలుగు రెండు వెంట్రికల్స్, రెండు ఆర్ట్రియమ్స్, హృదయంలో నాలుగు గఫరాలు ఉంటాయని చెప్తారు. ఈ నాలుగు నాలుగు అవతారాలకి ప్రతీక. ఈ నాలుగు అవతారాలు తర్వాత వచ్చేటటువంటి బుద్ధ క్రైస్త అవతారాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి అనేది మణిపూరక చక్రాన్ని దాటి అనాహత చక్రంలోకి ప్రవేశించేటటువంటి నారసింహ అవతారానికి దీటుగా ఉంటుంది. అంటే బుద్ధుడు ప్లస్ క్రైస్ట్, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మతాలన్నీ కూడా నరసింహావతార ప్రక్రియలే. అంచేత ఆ తర్వాత వచ్చినటువంటి అవతారాలలో ఆ నరసింహావతారము యొక్క ఉగ్ర రూపము, యుద్ధ రూపము మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం పక్కన పెట్టగలగాలి సాధనలో. ఆ సాధన బుద్ధుడు క్రైస్తు కలిసి కొన్ని సంవత్సరాల కిందటే ఆ విశేషమైనటువంటి దీక్ష తీసుకున్నారు అని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే కలిసి అవతారం రాబోయే ముందు జరిగినటువంటి పూర్వ ఉత్తరార్ధ అవతారాలు బుద్ధుడు క్రైస్తు, దీని తర్వాత వచ్చేటటువంటి అవతారంకి సంధిగా పనిచేసేటటువంటి అవతారమూర్తి శ్రీకృష్ణుడు. ఈ కృష్ణావతార ప్రక్రియలో చాలా ప్రముఖమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి అంటే కల్కి అవతారాన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ. మొత్తం భాగవతం అంతా కూడా కల్కి అవతారాన్ని అవగాహన చేసుకుని కల్కి అవతారముతో కలిసి పనిచేసేటటువంటి ప్రక్రియ. ఈ కల్కి అవతారాన్ని మన పురాణాలు, మన శాస్త్రాలు యజ్ఞ పురుషుడుగా వర్ణించాయి. ఇంచేత భౌతిక శరీరధారి అయినటువంటి అవతార ప్రక్రియ బలరాముడితో స్టాప్. కృష్ణుడి యొక్క అవతరణ ప్రక్రియ ఎలా ఉంటుంది? మన శరీరాలలో ద్రష్టగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. మహాయుద్ధాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ మహాయుద్ధానికి కూడా కృష్ణతత్వం ఎలా ఉంది అంటే సాక్షిగా ఉంది. ఈ సాక్షి భావన యొక్క సాధన నేటి కాలంలో రమణ మహర్షి యొక్క సాధనలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏమి జరిగినా ఎలా ఉండాలి అంటే ద్రష్టగా ఉండాలి. కానీ ద్రష్టగా ఉన్నటువంటి వ్యక్తి జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉండగలడే తప్ప ఆ సంఘటనలో పాలు పంచుకోలేడు. కృష్ణతత్వం యొక్క ప్రాముఖ్యత అది. మానవ శరీరధారి అయినటువంటి వ్యక్తి అనేక జన్మల బట్టి నరనారాయణులుగా అవతారము చెందుతోన్నటువంటి చేతనత్వము, అంటే ఏంటి, ప్రతి మనిషిలోనూ నరచేతనత్వం ఉంది, నారాయణ చేతనత్వం ఉంది. మనిషి అన్న దాంట్లో స్త్రీ పురుష భేదము లేదు అన్నది గుర్తుంచుకోండి. అంచేత ఈ నరనారాయణ చేతనత్వము ప్రతి వ్యక్తిలోనూ ఉంది. అంటే అర్జునుడి చేతనత్వము, కృష్ణుడి చేతనత్వము ప్రతి వ్యక్తిలోనూ ఉంది. ఏంటి తేడా? అర్జునుడి చేతనత్వము తన జన్మ పరంపరనని గుర్తుంచుకోలేదు. ఏ జన్మకే ఆ జన్మ. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే ఈ నరజన్మలో మొదటి భాగంలో నేడు మానవజాతి అంతా ఉన్నది. మనకి మన పూర్వజన్మ స్మృతులు లేవు. ఈ జన్మలో మనం ఏమి చెయ్యాలో అన్నది ఆలోచించటం లేదు. రాబోయేటటువంటి రోజులలో ఏం చెయ్యాలో మనకి తెలియదు. ఇది నరచేతనత్వము. ఈ నరచేతనత్వం యొక్క పరాకాష్ఠ ఎప్పుడు మనము పొందుతాము అంటే, ప్రతి సంఘటనకి మనము దక్షగా, ద్రష్టగా, సాక్షిగా ఉండగలము. దానికి కావలసినటువంటి బీజాలు భగవద్గీతలో ఉన్నాయి. నిష్కామ కర్మయోగము. ఈ నిష్కామ కర్మయోగము తర్వాత బుద్ధియోగము. బుద్ధియోగము తర్వాత సాక్షిభావముతో జీవితాన్ని మలవర్చుకున్నటువంటి స్థితప్రజ్ఞ స్థితి. ఈ స్థితప్రజ్ఞ స్థితి తర్వాత విశ్వరూపము దర్శించగలిగేటటువంటి స్థితి. ఈ విశ్వరూపాన్ని చూసిన తర్వాత భక్తి యోగములో స్థితమైనటువంటి స్థితి. దీని తర్వాత గుణాతీత స్థితి. దీని తర్వాత క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు అనేటటువంటి త్రిస్థితులకి అతీతంగా ఉండగలిగేటటువంటి స్థితి. ఇవంతా కూడా సాధనలోని భాగాలే. ఏ సాధనలోని భాగాలు? నరుడు నారాయణుడుగా మారేటటువంటి భాగాలు. ఏ వ్యక్తి అయితే నారాయణ తత్వములో తీర్థత్వము పొందుతాడో వాడికి ఏమని డిగ్రీ ఇస్తాడు? తీర్థ అని డిగ్రీ ఇస్తాడు. అంచేత నారాయణ నరస్థితి నుంచి నారాయణ స్థితికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఏమని పిలవాలి మనం? నారాయణ తీర్థ అని పిలవాలి. అది ప్రపంచానికి అందరికీ మంగళకరమైనటువంటి సాధనగా మలిచి అందరికీ అందజేస్తే ఆ సాధకుడు ఏమవుతాడు? శివ నారాయణ తీర్థులవుతాడు. ఇది భాగవతము మనకి అందజేసేటటువంటి విజ్ఞానం. ప్లస్ ఎప్పుడూ గుర్తుంచుకోండి, కారణ జన్మల యొక్క జీవితములో వారి నామకరణము దగ్గర నుంచి, వారు పుట్టినటువంటి స్థలము దగ్గర నుంచి ప్రతిదీ కూడా సాధకులకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ. అందుకే ఆధ్యాత్మిక వేత్తల యొక్క జీవితాన్ని మనము వాళ్ల జీవితాన్ని ఆదర్శంగా, మార్గదర్శకంగా తీసుకోవాలి. అంచేత ఇప్పుడు మనకి మార్గదర్శక సూత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవద్గీత దగ్గర నుంచి వస్తున్నాయి, భాగవతం దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ భాగవతము, భగవద్గీతను అందరూ ఒకేలాగా ఉపయోగించుకోలేరు. ఇంజనీరింగ్ చదివినటువంటి ప్రతి వ్యక్తి ఇంజనీరే. కానీ ఒకడు చాలా గొప్పగా ఆ శక్తిని ఉపయోగించుకోగలుగుతాడు, కొందరు మామూలుగా తన జీవన యాత్రకి సంబంధించినటువంటి ఉద్యోగం కొరకు ఉపయోగించుకుంటారు. చెప్పిన తేడా అర్థమవుతోంది కదా. ఇంకట గీతలోని మరియు భాగవతములోని శక్తులను కలిపి మూడు రకాలైనటువంటి శక్తుల్ని ఉపయోగించుకునేటటువంటి విధి విధానము మనము అతి త్వరలో నేర్చుకోబోతున్నాం. దానికి బీజాలు ఈ మహాయజ్ఞంలో మనకి లభించబోతున్నాయి. ఏమిటది? మొట్టమొదటిది వెలుతురుని ఉపయోగించుకునుట, ప్రకాశమును ఉపయోగించుకునుట. ప్రకాశము అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేజ్, విద్యుత్ శక్తిని ఉపయోగించుకునుట. అంటే ఈనాడు మానవ జాతిని కనుక మనం గమనిస్తే దేన్ని ఉపయోగించుకుంటున్నాం మనం? విద్యుత్తుని ఉపయోగించుకుంటాం. అంటే విద్యుత్తే లేకపోతే మనం అనేక కార్యక్రమాలు ఆగిపోతాయి, పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆగిపోతాయి. కానీ ఇది కాకుండా ఇంకా రెండు శక్తులు ప్రపంచంలో ఉన్నాయి, ప్రాణశక్తి, కుండలిని శక్తి. ఈ ప్రాణశక్తి కుండలిని శక్తి ఉపయోగించుకుని యజ్ఞ పురుషుడు అనేటటువంటి దశమ అవతారము ఏ విధంగా నరుణ్ణి నారాయణగా మారుస్తుంది అని తెలిపేటటువంటి విద్యే యజ్ఞ విద్య. అంచేత ఈ యజ్ఞ విద్య అనేటటువంటిది కల్కి అవతారం యొక్క స్వరూపముగా గుర్తించాలి. కానీ యజ్ఞ విద్య అంటే మనకేంటి మనసులో మెదిలేది? ఓ యజ్ఞకుండం పెట్టుకుంటాం, సమిధలు వేసుకుంటాం, స్వాహ అనే ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూ నేతిని హవన సామగ్రిని వేస్తాము. అందువల్ల ఎవడి పని వాడింది అంటే కుదరదు. కలికి అవతారంతో కలిసి పనిచేయ తెలుసుకుంటే ఏం చేయాలో చెప్పబోతున్నాను. ఇంకేత కలికి అవతారముతో పనిచేయదలుచుకున్నటువంటి వ్యక్తి మూడు శక్తుల్ని తన నియంత్రణలో ఉంచుకుంటాడు. ఏమిటేంటి ఆ శక్తి? ప్రకాశము, ప్రాణము, కుండలిని. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ప్రకాశ కిరణాలను ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేటటువంటిది గాయత్రి మంత్ర జపము. కానీ గాయత్రి మంత్ర జపము ఒక్కటే సరిపోదు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా ఏమని చెప్తాడు? ఛందస్సుల్లో నేను గాయత్రి ఛందస్సుని అంటాడు. దశమావతార ప్రక్రియ అంటే ఏమని చెప్పాను? యజ్ఞ ప్రక్రియ అని చెప్పాను. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటాడు. ఇంచేత గాయత్రి మంత్రాన్ని జప ప్రక్రియగా మీరు చేసినప్పుడు అది దశమావతారానికి ఉపయోగపడుతుంది, యజ్ఞ పురుషుడి స్వరూపముగా మారుతుంది. దీనినే మనము సూర్యకిరణ సందోహ ప్రక్రియ అంటాము. సూర్యకిరణాలను మామూలుగా ఇలాగ పడనిస్తే వేడిగా ఉంటుంది, కానీ ఎండాకాలంలో పెద్ద గాభరాలు ఏం చేయదు, ప్రమాదాలు ఏం రావు. కానీ భూతద్దం ద్వారా ఈ సూర్యకిరణాలన్నింటినీ కూడా ఏకీకృతము చేసి దానిని కనుక మనము ఒక దూది మీద పడేటట్టు చేస్తే ఆ దూది ఏమైపోతుంది? కాలిపోతుంది, మండుతుంది. అలాగే గాయత్రి జపశక్తి ద్వారా సూర్యకిరణాలను మనం కేంద్రీకృతం చేయగలుగుతున్నప్పుడు, కేంద్రీకృతం చేసినప్పుడు జరిగేటటువంటి సందోహ ప్రక్రియ, పిండుకునేటటువంటి ప్రక్రియ, అదిగో ఆ బొమ్మల్లో శ్రీకృష్ణుడు చేస్తున్నటువంటి ప్రక్రియ. అంచేత లీలను అర్థం చేసుకోవాలి. మొత్తము సూర్యకిరణాల యొక్క మొత్తము శక్తి గోవు యొక్క పొదుగులో వస్తుంది. అది ఫ్యాక్ట్. అది దానిని కనుక మనం ఉపయోగించుకోగలిగితే దేనిని మనం ఉపయోగించుకోవాలి? సూర్యకిరణాల యొక్క మనస్సు అనే భూతత్వం ద్వారా ఒక దాని మీద కేంద్రీకృతం చేయగలిగితే, ఈ ఒక బిందువు మీద సూర్యకిరణాలన్నింటినీ కేంద్రీకృతం చేయగలిగేటటువంటి సాధన పతంజలి యోగ సూత్రాలలో యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన వరకు వస్తుంది. అంటే గాయత్రి మంత్ర జప యజ్ఞములో ధ్యాన స్థితి మనం పొందగలిగినప్పుడు సూర్యకిరణ సందోహన ప్రక్రియ అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? దాన్ని ఒకే ఒక బిందువు మీద, ఒకే ఒక లక్ష్యం మీద ఈ సూర్యకిరణాలన్నింటినీ కూడా కేంద్రీకృతం చేయాలి. ఈ సూర్యకిరణాలన్నింటినీ కూడా కేంద్రీకృతం చేసేటటువంటి విశేషమైనటువంటి సాధనను పరాశక్తి అవగాహన అంటాం. ఇంకేత సూర్యుడి యొక్క కిరణాలన్నింటినీ కూడా పరాశక్తిగా మీరు ఎలాగా రూపాంతరణ చేయవచ్చు అనేటటువంటి విద్య కృష్ణుడి యొక్క జననంతో పాటు దుర్గాశక్తి యొక్క అవతరణగా అవగాహన చేసుకోవాలి. అలాగే మహాభారత యుద్ధంలో కూడా పాండవులు మహాభారత యుద్ధం మొదలెట్టే ముందు విజయానికి శక్తిని ప్రార్థన చేస్తాడు. ఇదే శక్తిని శ్రీకృష్ణుడి కంటే ముందు యశోద ద్వారా పుట్టినటువంటి యోగమాయాశక్తిగా అవగాహన చేసుకోవాలి. ఈ యోగమాయాశక్తి దుర్గాశక్తి ఎలా రూపాంతరణ చెందుతుంది అనేటటువంటి దానిని మనము పరాప్రకృతి అవగాహన అంటాము. దీన్ని రెండు పదాలలో అర్థం చేసుకోండి. ఒకటి దాన్ని వాయుమండలము అంటాము, ఇంకొక దాన్ని వాతావరణము అంటాము. వాయుమండలము, వాతావరణము, ఈ రెండిటికి తేడా మామూలుగా చాలా మందికి తెలియదు. వాయుమండలము అనేటటువంటిది భౌతికమైనటువంటిది, వాతావరణము అనేటటువంటిది పరాప్రకృతికి సంబంధించింది. వాతావరణము విషాక్త అయిపోతే మంచివాడు కూడా కరెక్ట్గా అవగాహన చేసుకోలేడు. ఉదాహరణకి లాక్షగృహ దహనం జరిగిపోయాక పాండవులు కుంతీదేవి బయటపడతారు సొరంగల నుంచి. బయటపడ్డాక భీముడు అందరికంటే శక్తివంతుడు కనుక కుంతీదేవిని కూడా తన మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. సడన్ గా ఒక చోటకు వచ్చేసరికల్లా కుంతీదేవి అంటుంది, మీరు మీ కర్మ, మీరు చేసినటువంటి పురాకృత ప్రారంభం వల్ల మీరు అడవులలో తిరగవలసి వస్తుంది, నాకేం కరం పట్టింది, నేను పోతాను, నాకు మీకు ఏం సంబంధం లేదంటుంది. తల్లి అలా అనేసరికల్లా భీముడికి చాలా బాధిస్తుంది. యుధిష్ఠుడితో అంటాడు, ఏంటి ఇలా అంటోంది అమ్మా అని ఒక క్షణం కళ్ళు మూసుకుని, మనం ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రము యొక్క వాతావరణము చాలా భయంకరమైనది, దీన్ని దాటేద్దాం, ముందు పరిగెత్తుకుని ఈ క్షేత్రాన్ని దాటేస్తే మళ్ళీ ఆవిడ మామూలు వ్యక్తిగా ఆదర్శప్రాయమైనటువంటి ఒక మహారాణిగా మళ్ళీ ప్రవర్తిస్తుంది అంటాడు. వాతావరణం అంటే అర్థమైందా ఏం చెప్తున్నాను? వాతావరణము కుంతి లాంటి వ్యక్తుల యొక్క ఆలోచన స్థితిని కూడా మార్చేస్తుంది. ఇంచేత మార్చగలిగింది ఆ క్షేత్రం యొక్క మహిమ. చేత సాధకులు మేము మీ ఇళ్లలో కూర్చుని సాధన చేస్తామంటే కుదరదు. మీరు మహానుభావులు పుట్టినటువంటి క్షేత్రంలో కనుక వెళ్లి సాధన చేసుకుంటేనే మీ ప్రవృత్తులు ఆ దివ్యమైనటువంటి వాతావరణంలో మార్పు చెంది సవ్యముగా మీరు పరాప్రకృతిని అవగాహన చేసుకోగలుగుతారు. అందుకు మహాత్ములు పుట్టినటువంటి స్థలంలో, ముఖ్యంగా మనం భాగవతాన్ని, భగవద్గీతను సాధన చేసేటటువంటి వ్యక్తులుగా మారాలి అంటే బిల్వమంగళుడు లాంటి వాడు, దాని తర్వాత జయదేవుడు లాంటి వాడు, లీలాశివుడు లాంటి వాడు ఏ స్థలాన్ని ఎన్నుకుని పుట్టాడో, ఎందుకు అక్కడ ఎన్నుకుని పుడతాడు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, వాతావరణాన్ని ఉపయోగించుకోవటానికి తీర్థక్షేత్రాలకి వెళ్తాం మనం. ఇప్పుడు వాతావరణం ఎఫెక్ట్ మనకి తెలియదు కనుక దాని గురించి వెళ్ళటం లేదు. అంచేత ఇంటి దగ్గరే కూర్చుని కరెక్ట్గా నేను కంకణం కట్టుకున్నప్పుడు ఎప్పుడు దర్శనం వస్తుంది అప్పుడు నేను వెళ్తాను అంటున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దోషం. నువ్వు వెళ్లాల్సింది ఎందుకు అంటే ఆ వాతావరణాన్ని ఉపయోగించుకోవటానికి. శానిటోరియంలు అవి ఉంటాయి, టీవీ శానిటోరియంలు అవి, అక్కడ వెళ్లి నువ్వు చేసేదేం లేదు, మందులేం తీసుకోవు, కేవలము ఆ వాతావరణంలో ఉంటావు. నువ్వు చేసే పని చేసుకుంటూ ఉంటావు, వాతావరణము తను చేయవలసినటువంటి పని చేస్తుంది. ఇది పరాప్రకృతి అవగాహన. మనమేం చేయలేము ఆ వాతావరణం కోసం. తీర్థక్షేత్రాన్ని మీరు తయారు చేయలేరు. మీరేం చేయగలరు అంటే తీర్థక్షేత్రాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. అటువంటి చాలా రోజులు బట్టి నేను మీకు చెప్తున్నాను, రాబోయేటటువంటి 5-6 సంవత్సరాలలో భారతదేశము చాలా ప్రముఖ పాత్ర వహించబోతోంది. అందులో ఆంధ్రప్రదేశ్ చాలా ప్రముఖ పాత్ర వహించబోతోంది. మనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా భగవద్గీత, భాగవత ప్రక్రియకి తగిన తీర్థక్షేత్రాల వైపు మనము బలవంతంగా లాక్కుని వెళ్ళిపోబోతున్నాము. పరాప్రకృతి వల్ల అర్థమవుతుంది. దేని గురించి చెప్తున్నానో అర్థమైపోతుంది కదా. గుంటూరులోనే ఉండి ఇన్నేళ్ల బట్టి ఉంటున్నా కూడా ఒక తీర్థాన్ని మనం గుర్తించలేకపోయాం. ఇప్పుడు గుర్తించాము అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాము అంటే, నేను ఇంత చెప్పినా మనకి ఆ తీర్థస్థలానికి వెళ్ళి ఉండాలి అని అనిపించలేదనుకోండి. ఆ వాతావరణం మిమ్మల్ని ఆకర్షించలేకపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాయుమండలము మీ బుద్ధిని భ్రష్టు చేస్తోంది. ఇంచేత మీకు వెళ్లాలనిపించినా వెళ్లాలని అనిపించకపోయినా అదొక దీక్షగా తీసుకోండి. తీర్థక్షేత్రాలకి వెళ్ళాలి. ఇష్టం వచ్చిన తీర్థక్షేత్రానికి వెళ్ళవచ్చు. కానీ భవిష్యత్తుని అవగాహన చేసుకుని మనము అనేక సంవత్సరాలు చేసినటువంటి ప్రయత్నాలలో గాయత్రి, భగవద్గీత, భాగవతము చాలా ప్రముఖంగా ఉంటుంది. కనుక దానికి తగిన వాతావరణము, దానికి సంబంధించిన మహాత్ములు ఎక్కడ పుట్టారో అక్కడికి వెళ్తాం. ఇది ఏ ప్రక్రియది? పరాప్రకృతి అవగాహన. ఇందాక చెప్పింది ఏంటి నేను? సౌరశక్తి సందోహన. అది గాయత్రి మంత్రం ద్వారా చేసుకుంటూ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పినటువంటి ధ్యానము వరకు వస్తాం. అక్కడ వాతావరణం కావాలి. ఆపరేషన్ చేయాలి అంటే ఎక్కడ పడితే ఎక్కడ చేయలేము. ఆపరేషన్ థియేటర్లో చేయాలి. ఎంత గొప్ప డాక్టర్ అయినా నేను ఇక్కడ చేసేస్తానంటే చేసేయవచ్చు, కానీ సెప్టిక్ కండిషన్ వచ్చేస్తుంది. అంచేత తీర్థస్థలాలను అవగాహన చేసుకోవడం పరాప్రకృతి అవగాహన. కానీ ఇది కూడా సరిపోదు. మూడవ చరణం ఏంటి అంటే కుండలిని ఆలోడన, సముద్ర మంథన ప్రక్రియ. మనకి ఇప్పుడు ఏ విధంగా అవుతే విద్యుత్ శక్తి యొక్క లక్షణాలు తెలుసుకుని ఇన్ని పరికరాలు తయారు చేసుకుంటున్నామో అదే విధముగా కుండలిని శక్తిని ఆలోడన చేసి విశేషమైనటువంటి పరికరాలను, నూతన మానవ శరీరాన్ని నిర్మించుకోవాలి. ఎలాంటి నూతన మానవ శరీరాన్ని నిర్మించుకోవాలి? పుట్టుకతోనే వాడికి ఆ స్థితి రావాలి. పుట్టుకతోనే లీలామానుష విగ్రహ అంటాము, దివ్య శరీరము అంటాము. జన్మ కర్మచ మే దివ్యం, నా పుట్టుకే దివ్యమైనది, నేను చేసేటటువంటి పనే దివ్యమైనది అంటాడు శ్రీకృష్ణుడు. అంచేత 5000 సంవత్సరాల కిందట మనకి ఉదాహరణగా నిలిచినటువంటి ఆ దివ్య ప్రాకృతిక శరీర నిర్మాణము మనలో కూడా జరగాలి. దేని ద్వారా జరుగుతుంది? ఇది ఆలోడన ద్వారా జరుగుతుంది, మధించటం ద్వారా జరుగుతుంది. సముద్ర మంథన. ఏ సముద్ర మంథన? మనలో పాతుకుపోయినటువంటి మానసిక వికారాల ముద్రల యొక్క మంథన. ఈ మంథననే గురుదేవులు కుండలిని ఆలోడన అన్నారు. ఈ కుండలిని ఆలోడన వల్ల ఏం జరుగుతుంది? మీ శరీరము రూపాంతరణ చెందుతుంది. మీ శరీరము దివ్యమైనటువంటి శరీరముగా మారుతుంది. ఈ మూడు ప్రక్రియలు, సౌరశక్తి సందోహన, పరాప్రకృతి అవగాహన, కుండలిని ఆలోడన, ఇది ఒక మహావిద్య. ఈ మహావిద్య మీరు పుస్తకాలు చదివి నేర్చుకోలేరు. అది గురుదేవులకి తెలుసు. ఇంచేత ఆయన ఏం చెప్పారు అంటే, రాబోయేటటువంటి 200 సంవత్సరాల వరకు ఈ మూడు కార్యక్రమాలు మీరు సామూహికంగా చేసుకుంటే దానికి తగినటువంటి వ్యక్తులను నేను భౌతికంగా పంపిస్తాను. మీరు గుర్తించగలగాల వ్యక్తులను. అంచేత చెప్పినంత తేలికగా ఈ మహావిద్య వంటబట్టదు. ముందు మనస్సు ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి. దాన్ని ఏమంటాం మనం? సౌరశక్తి సందోహన. దాని తర్వాత ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక చోట చేరాలి. పరాప్రకృతి అవగాహన అంటే ఏంటన్నమాట? అదంతా కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి పరీక్షల కోసము విశేషంగా మనస్సుని తయారు చేసుకుంటాడు. మొత్తం ధ్యానం దేని మీద ఉంటుంది అంటే పరీక్షల మీద ఉంటుంది. దీన్ని ఏమనుకోవచ్చు మనం? సౌరశక్తి సందోహన. మనస్సుని రెడీ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వీళ్ళు డిగ్రీ పొందాలి అంటే పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. నేను ఇంట్లో కూర్చొని పరీక్ష రాస్తానంటే కుదరదు. అంతేత పరీక్షలు ఎక్కడ రాయాలి? మీరు ఆ పరీక్షలు పెట్టడానికి తగిన వాతావరణం ఉన్న చోటకి వెళ్ళి రాయాలి. దీన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? పరాప్రకృతి అవగాహన. ఈ పరాప్రకృతి అవగాహన జరుగుతున్నటువంటి తరుణంలో మీరేం చేయాలి? ఈ సౌరశక్తి సందోహన ద్వారా మారిన మీ మనస్సులను మంధన చెయ్యాలి. పరీక్ష రాస్తున్నప్పుడు రాస్తున్నారు సరే, కానీ ఏం జరుగుతోంది మీ మనస్సులో? కుండలిని ఆలోడన. మీరు చదివినటువంటి దాన్ని మీరు బయటకు తీసుకొస్తున్నారు. అది చేస్తే ఏమవుతుంది? మామూలు వ్యక్తి డిగ్రీధారిగా పట్టభద్రుడుగా తయారవుతాడు, వీరభద్రుడిగా తయారవుతాడు. దాన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? కుండలిని ఆలోడన అంటున్నాం. దీనికి కావలసిన సాధనాత్మక ప్రక్రియలన్నీ కూడా పూజ్య గురుదేవులు మనకు అందజేశారు. పరాప్రకృతి అవగాహనకి కావలసినటువంటి తీర్థక్షేత్రాలను కూడా గురుదేవులు మనకి అందజేస్తున్నారు. సౌరశక్తి సందోహన. ఈ సౌరశక్తి సందోహన ప్రక్రియ 16 అంచెలుగా జరుగుతుంది. దాన్నే కృష్ణుడి యొక్క షోడశ కళలు అని కూడా అంటూ ఉంటాం, చంద్రుని యొక్క షోడశ కళలు అని కూడా అంటూ ఉంటాం. మన నిత్య జీవితంలో వచ్చేటటువంటి 14 తిథులు, అమావాస్య, పౌర్ణమి కలిపి అది కూడా షోడశ సంస్కారాలకి ప్రతీకగా జరుగుతూ ఉంటుంది. ఈ సంస్కరించటం పడేటటువంటిది మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానాన్ని సూర్యుడి యొక్క కిరణాలతో పోలిస్తాం మనం. అంతేత నామకరణ సంస్కారము దగ్గర నుంచి అంత్యేష్టి సంస్కారం వరకు జరిగేటటువంటి విభిన్న ప్రక్రియలలో మన మనస్సులు ఏ విధంగా రూపాంతరణ చెందాలి అనేటటువంటి ప్రక్రియ ఈ సంస్కారాలు చెప్తాయి. అంటే సంస్కారాలు మనం చేసుకున్నాము అంటే, ఉదాహరణకి అన్నప్రాసన సంస్కారం అనుకుందాం. ఈ అన్నప్రాసన సంస్కారంలో ఏం జరుగుతుంది? మొట్టమొదట ఆ శిశువుకి అన్నముని ముట్టిస్తాం, అన్న స్పర్శ కలగజేస్తాం. కలగజేస్తున్నప్పుడు ఈనాడు ఏంటి అంటే అది ఒక షో మ్యాన్షిప్ లాగా అయిపోయింది. డబ్బు ఉంటే మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, డబ్బు లేకపోయినా ఏదో ఒక నటన చేస్తారు. కానీ డబ్బున్నా డబ్బు లేని వాళ్ళైనా సంస్కార ప్రక్రియ మనస్సుకి సంబంధించిందని గుర్తుంచుకోండి, అది డబ్బుకి సంబంధించినటువంటిది కాదు. ఏంటి ఈ అన్నప్రాసన సంస్కారాల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది? మనిషి వాడు ఎటువంటి వాడు అనేటటువంటిది వాడి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మనస్సుని ఎలా నిర్మిస్తారు మీరు? అన్నము ద్వారా నిర్మిస్తాము. ఎలాంటి ఆహారం మనం తీసుకుంటామో అలాంటి మనస్సు ఏర్పడుతుంది. ఇక్కడ భౌతికమైనటువంటి ప్రభావాన్ని చూస్తున్నాం మనం. కారం అంటే అమ్మో నోరు మండుతుంది, అంచేత అది రజోగుణం అయింది. పులుపు అది మనకి మత్తు కలగజేస్తుంది, కనుక తమో గుణ పదార్థాలే. పాలు ఇలాంటివి మనకి శక్తిని కలగజేసి స్ఫూర్తినిస్తాయి తప్ప మంట మండించవు. అందువల్ల వీటిని సాత్విక లక్షణాలు గల ఆహార పదార్థాలు భౌతికంగా చెప్తాం మనం. కానీ సంస్కారము అనేటటువంటిది భౌతికమైనటువంటిది కాదు, మనస్సులో వచ్చేటటువంటి మార్పు. చేత అన్నప్రాసన సంస్కారం చేస్తున్నప్పుడు మొట్టమొదట కుటుంబ సభ్యులందరూ కలిసి, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కలిసి, బిడ్డ యొక్క భవిష్యత్తును చూడగలిగేటటువంటి ఋషి సముదాయం అందరూ కలిసి, ఇతనికి ఎలాంటి మనసు మనం ఇవ్వాలి? ఇప్పుడు మనం పెట్టేటటువంటి ఆహారంలో మనస్సు యొక్క నిర్మాణం గురించి ఏ ప్రాధాన్యత లేదు. వాడు తిండి తింటం లేదు మాస్టారు అంటారు, వాడు తినాల్సిన అవసరం లేదు అని నేనంట. మనకంటే బాగా ఆహార నియమాలు శిశువులకి తెలుసు. కడుపు నిండిపోయిన తర్వాత వాడిని తాగమంటే తాగడు, తినమంటే తిండు. కానీ ఇంకా మనం వాడి వెంట పడి బతిమాలో ఆ పని చేసో ఈ పని చేసో పెట్టడానికి ట్రై చేస్తాం. ఒక గంట సేపు అవస్థపడి ఏదో పెడతాం వాడికి. పెట్టాక మీరు మీ బాధ్యత తీర్చుకున్నట్టు ఫీల్ అయిపోయి, అబ్బా ఇవాళ ఇంత కష్టపడి వాడికి అన్నం పెట్టాము అంటారు. మీరు పరమ మూర్ఖులు. వాడికి ఆకలి వేసిన తర్వాత మీరు పెట్టడం మొదలెడితే అసలు మీరు పెట్టేంత వరకు కూడా ఆగడు, వాడు తినేస్తాడు. మీరేం చేస్తున్నారు? మీ ప్రేమ అనేటటువంటి మోహములో గ్రస్తులై వాళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. ఇంకేదంటే తిండి అంటే విముఖత కలిగేటట్టు చేస్తున్నారు. మీరు తినాలని లేదు వాడికి, మీరు కూర్చారు. చివరికి ఆహారం అంటే వాడికి ఏమనిపిస్తుంది అంటే తినకూడనటువంటిది ఏదో బలవంతంగా నోట్లో పెట్టబడేటటువంటి పదార్థము అనేటటువంటి సంస్కారము మీరు వాడికి నేర్పుతున్నారు. సంస్కారం అంటే అర్థమైంది. ఇప్పుడు ఏంటి, ఏ ఆలోచన రాకూడదో ఆహారం ద్వారా ఆలోచన మీరు వాళ్ళు పెట్టించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులు. ఆహారము చాలా అవసరము. అది శరీర నిర్మాణానికే కాదు, శరీర పోషణకే కాదు, ఆ శక్తి భవిష్యత్తులో కొన్ని అతను మాత్రమే చేయగలిగేటటువంటి శక్తి ఇవ్వగలుగుతుంది అన్నది మనం నేర్పించటం లేదు. అన్నప్రాసన సంస్కారంలో చేయబడేటటువంటి మొత్తము తంతు అన్నం యొక్క ఈ లక్షణాలను ఇటు సమాజానికి ఇటు తల్లిదండ్రులకి నేర్పుతుంది. నేర్పేవాళ్ళు ఎవరు అంటే గురువులే. గురువులందరికీ మనకి ఎప్పుడు లభించరు, కానీ ఆ మంత్రాలు ఆ శ్లోకాలు మనకెప్పుడు లభిస్తాయి. ఆ శ్లోకాలను ఆ మంత్రాలను అర్థం చేసుకుని ఇటువంటి ఆహారం నా పిల్లవాడికి ఇస్తున్నాను, సైంటిస్ట్ అవ్వాలి అనుకుంటే దానికి తగిన ఆహారం వేయి, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటే దానికి తగిన ఆహారం వేయి. ఏందో ఎవడో డబ్బు కోసం పెట్టినటువంటి ఒక కంప్లైంట్ టైప్ ఆఫ్ కంప్లీట్ ఫుడ్ అనుకునేటటువంటి భ్రమం మీరు కనీసము భారతీయులు వదులుకోవాలి. దానికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని షోడశ సంస్కారాలకి విశిష్టమైనటువంటి రూపకల్పన చేస్తూ 30వ తారీఖున భారతీయ ఆధ్యాత్మిక శక్తిని పురోధి చేసేటటువంటి యజ్ఞోపవీత సంస్కార మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. అలాగే మిగతా అన్ని కూడా 29వ తారీఖున 1వ తారీఖున 30వ తారీఖున మాత్రము యజ్ఞోపవీత సంస్కారం, స్త్రీ పురుషులు అనేటటువంటి భేదము లేకుండా కనీసము 1000 మందికి తక్కువ కాకుండా ఈ యజ్ఞోపవీత సంస్కరణ మహోద్యమాన్ని మనము ప్రపంచానికి అందజేయడానికి ప్రయత్నించాలి. తప్ప ఆ రోజు మాకు ఇంకో పని ఉంది, మేము ఇంకో చోట చేసుకుంటాం, ఈ మేము ఇంకో చోట చేసుకుంటాము అనేటటువంటి వెర్రి తలలు ఉన్నంత వరకు మనిషి యొక్క మస్తిష్కంలో ఋషుల యొక్క సంస్కారాన్ని ఎప్పటికీ మనం అందజేయగలము. దసరా ఉత్సవాలని, రామ ఉత్సవాలని, గణపతి ఉత్సవాలని కలిసి చేసుకోండి అని నేను చెప్తే, మరి మా ఇంట్లో దేవుడికి తిండి ఎవడు పెడతాడు అని వీడు ఎంత గొప్పగా అడుగుతాడో నాకు చాలా ఆనందం ఇస్తుంది. భగవంతుడికి తిండి పెట్టగలిగేటటువంటి ఇంతమంది మహానుభావులు ఉన్న చోట నేను పిచ్చివాడిలాగా ఈ ఆశ్రమాలు పెట్టడం ఏంటి? వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాడు భగవంతుడికి పెట్టుకున్నాక వస్తాడు, లేకపోతే వాడు భగవంతుడికి తిండి లేదుట. మూర్ఖత్వం అర్థమవుతుందా? ఇది సంస్కారాలంటే భారతీయుల యొక్క సంస్కారాలు ఇలా ఏడ్చాయి. నిన్న మనం చేసుకున్నటువంటిది యజ్ఞపురుష సంస్కారం మీకు అర్థమైందా? ఏం చెప్పబడిందో అక్కడ వాళ్ళు యజ్ఞం చేయటానికి అన్నం అది వండుకుంటే ఋషిపత్నులు ఏం చేశారు? కృష్ణుడికి పెట్టేశారు. మరి రైట్ చేశారో తప్పు చేశారో, మీరు ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం, ఇంట్లో తిండి పెట్టాలి కనుక మేము ఈ సాప్తాహిక భాగవతానికి రాము అంటే మీరు రాక్షసులే. నా దృష్టిలో రాక్షసులే. మీరు అనుకోవచ్చు వీడికి ఏం తెలుసు వీడు, ఓకే నేనే మిమ్మల్ని బలవంతం చేయలేను, కానీ సంస్కరింపబడటము అనేటటువంటిది ఒంటరిగా జరగదు, సామూహికంగానే జరుగుతుంది అన్నది గుర్తుంచుకోండి. ఇనువుని మట్టిలోంచి వేరు చేయాలి అంటే 1 గ్రామ్ ఇనువులో మట్టిలోంచి ఇనువు వేరు చేయలేరు. టన్నుల టన్నుల ఇనువు ఒక చోట పోసి దాని తపశ్చర్యకి గురి అవుతే ప్యూర్ ఇనువు బయటకు వస్తుంది. చేత ఇళ్లలోని సాధనకి ఎలా స్వస్తి చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. కానీ మొట్టమొదట మీకు సాధన ఏంటి అంటే 10 మంది ఎక్కడ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తారో ఆ వాతావరణము, ఆ మనుషులు సంస్కరింపబడతారు. నేను ఇంట్లోనే సాధన చేస్తున్నాను అనేటటువంటి వాడు ఖచ్చితంగా రాక్షసుడే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పినటువంటి ఈ నామకరణం పోదు. మీరు సామూహికంగా సాధన జరుగుతున్నప్పుడు, మేము వ్యక్తిగతంగా మా ఇళ్లలో సాధన చేస్తున్నాము అనేటటువంటి ఒక అహంకారాన్ని త్రోధి చేసుకుంటే చాలా తప్పు చేస్తున్నారు. ఆ తప్పుని సవరించడానికి విశేషమైనటువంటి సంస్కారాలు మానవ జాతికి అందించడానికి 29, 31వ తారీఖున సంస్కార మహోత్సవం జరుగుతోంది. అందులో చాలా ముఖ్యమైనటువంటి సంస్కారం ఏంటి అంటే ద్విజత్వము. ద్విజత్వము అనేది పుట్టుకతో వచ్చేది కాదు, సంస్కారా ద్విజ ఉచ్యతి. ఆ సంస్కారాలు మనస్సులో ఎలా పురోధి చేయబడాలి అనేటటువంటిదే ఉపనయన సంస్కారము, లేక యజ్ఞానికి దగ్గరికి తీసుకు వెళ్లేటటువంటి యజ్ఞ ఉపనయన ఉపవీత సంస్కారము. అంచేత ఈ యజ్ఞోపవీతానికి భగవంతుడి యొక్క కల్కి అవతారానికి ఉన్న సంబంధాలు ఈ సంస్కార మహోత్సవంలో పాల్గొని మనం తెలుసుకుందాం. కానీ స్పష్టంగా నేను చెప్పినవి నాలుగే నాలుగు పాయింట్లు. ఒకటి ఏంటి, సౌరశక్తి సందోహన. రెండవది పరాప్రకృతి అవగాహన. మూడవది కుండలిని జాగరణ. ఈ మూడు కూడా ఎవరికి ఉపయోగపడాలి అంటే కల్కి అవతారానికి, యజ్ఞ పురుషుడికి ఉపయోగపడాలి. ఆ ఉపయోగం ఎలా పడుతుంది అంటే యజ్ఞము ద్వారా చేసుకునేటటువంటి సంస్కార ప్రక్రియల వల్ల. ఇదే మనం చెప్పదలుచుకున్నది, చేయదలుచుకున్నది, భవిష్యత్తులో రాబోయేటటువంటి నవయుగ లక్షణాలు. జై.